విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. యా కుందేందుతుషారహారథవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపక. సమస్త సన్మంగళాన్ని సంతు.
అమ్మవారికి, భూదేవికి విష్ణువు యొక్క అనుగ్రహంతో నరకలోకం, నరకాసురుడు వీళ్ళంతా కూడా పుట్టుకొచ్చారు. మహాఘంటేశ్వరుడు, వ్రణదాత అనేవాళ్ళిద్దరూ కూడా కుజగ్రహానికి మేధ అనే భార్య వల్ల పుట్టుకొచ్చారట. ఇంకా మన దితి ఉన్నదే కశ్యప ప్రజాపతి రెండో భార్య. ఆవిడ జయ విజయుల్ని శాపవశాత్తు రాక్షసులు అయ్యారు వాళ్ళు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు వాళ్ళని కన్నది. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు పుట్టాక దితికి సింహిక అనే కూతురు పుట్టింది. ఆ సింహికకే మన రాహువు పుట్టుకొచ్చాడు. రాహువుకి నైరుతి అని కూడా అందుకే పేరు, నైరుతి దిగ్భాగంలో ఉంటాడు ఆయన. ఆ సింహిక నిరుతి అని పిలువబడుతుంది, అందువల్ల ఆవిడ కొడుకు నైరుతుడు అని పిలువబడ్డాడు. అదే కారణం. ఈ సింహిక చాలా కాలం పాటు సముద్రంలో ఉన్నప్పుడు హనుమంతుడి తర్వాత చంపారేశాడు. అది కూడా రామాయణంలో మనకి సుందరకాండలో వస్తుంది. సింహిక ఛాయాగ్రహిణి పట్టుకుంటే దాని కడుపులోకి వెళ్ళి పేగులు చీల్చి చంపేశాడు. అందులో హిరణ్యాక్షుడికి యువావస్థలోనే చచ్చిపోవటం వల్ల శంబరుడు మొదలైన వాళ్ళు కొడుకులు పుట్టారు. తర్వాత హిరణ్యకశిపుడికి లీలావతి అనే భార్య వల్ల నలుగురు కొడుకులు పుట్టారు. అందులో ప్రహ్లాదుడు, తర్వాత వాళ్ళు హ్లాదుడు, అనుహ్లాదుడు, విహ్లాదుడును. అందులో ప్రహ్లాద కుమారుడికి విరోచనుడు అనే ఆయన కొడుకు పుట్టాడు. విరోచనుడు అంటే కాంతిస్వరూపుడు, అంతేగాని విరోచనుడు అంటే వేరే అపార్థం చేసుకోకూడదు. ఈ పరమకాంతిస్వరూపుడైన విరోచనుడికి బలిచక్రవర్తి పుట్టాడు. ఆ బలిచక్రవర్తి దగ్గర మళ్ళీ వామనావతారంలో విష్ణువు వచ్చి మొత్తం భూమి లాక్కున్నాడు, లోకాలు లాక్కున్నాడు. ఈ బలిచక్రవర్తికి 100 మంది కొడుకులు ఉన్నారు. అందులో పెద్దవాడు బాణాసురుడు. ఆ బాణాసురుడు పరమ శివభక్తుడు, యోగి. తర్వాత కొన్ని కారణాలతో అహంకారంతో కృష్ణుడితో విరోధం పొందాడు. కృష్ణుడు ఆయన చేతులు నరికి 4 చేతులు మిగిల్చాడు. ఆయన కూతురు ఉషని కృష్ణుడు తన మనవడు అనిరుద్ధుడికిచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఇది తితివంశం. ఇక కద్రువ వంశం చెబుతున్నాను విను. కద్రువ కశ్యప ప్రజాపతి వల్ల అనంతుడు అని పిలువబడే ఆదిశేషుణ్ణి, వాసుకిని, కాళీయుణ్ణి, ధనంజయుడు, కర్కోటకుడు, తక్షకుడు, పద్మం, ఐరావతుడు, మహాపద్ముడు, శంఖుడు, శంఖడు, సంవరణుడు, ధృతరాష్ట్రుడు, దుర్ధరుషుడు, దుర్జయుడు, దుర్ముఖుడు, బలి, గోక్షుడు, గోకాముఖుడు, విరూపుడు, ఇలాంటి సంతానాన్ని కద్రువ కన్నది. వీళ్లలో కొందరు తెల్లగా, కొందరు నల్లగా కూడా, కొందరు ఎర్రగా కూడా ఉంటారు. ఈ అందరి నుంచి సర్పజాతులు అలా పుట్టుకొచ్చాయి. ఇంకా లక్ష్మీదేవి వంశంతో మనసాదేవి అనే ఆవిడ కూడా కద్రువకు కూతురే పుట్టింది. ఆవిడే మానసాదేవి. పాములకి కొంతకాలం ఆవిడ అధిదేవతగా ఉన్నది ఆ మానసాదేవి. ఆవిడ ఇప్పుడు మనకి హరిద్వార్లో ఒక కొండ మీద మానసాదేవిగా కనపడుతుంది, అమ్మవారి యొక్క ఒకనొక రూపం. ఈవిడ లక్ష్మీదేవి వంశతో పుట్టిందిట ఆవిడ. ఈమె పరమ తపస్విని, అహంకారంతో కూడా ఉండేది. తర్వాత తర్వాత అహంకారం విడిచిపెట్టి శివుడి మానస పుత్రికగా ఉంది. తర్వాత జరత్కారు అనే ఆవిడ కూడా పుట్టింది. ఈ జరత్కారు భర్త పేరు జరత్కారువే. ఈయన నారాయణ కళతో పుట్టాడు, జరత్కారు అనే ఆవిడేమో లక్ష్మీ కళతో పుట్టింది. వీళ్ళకి ఆస్తికుడు అనే ఒక మహర్షి పుట్టాడు. ఈ ఆస్తికుడు జనమేజయ మహారాజు సర్పయాగం చేసినప్పుడు ఆ సర్పయాగాన్ని చిట్ట చివర ఆపేసి తక్షకుడు బతకడానికి మూలకారకుడు అయ్యాడు. ఇక వినతాదేవి వంశం చెబుతున్నాను విను. కశ్యప ప్రజాపతికి వినతకి మొట్టమొదట కొడుకు పుట్టాడు. ఆయన తొడలు లేకుండా పుట్టాడు, గుడ్డు పగిలి కొట్టడం వల్ల అనూరుడు అంటారు. ఆయన సూర్యుడికి రథసారథి. తర్వాత రెండో కొడుకు గరుత్మంతుడు. ఈ ఇద్దరు విష్ణువుతో సమాన పరాక్రమవంతులే. వీళ్ల నుంచి సమస్త పక్షి జాతులు పుట్టుకొచ్చాయి. ఇంకా సురభి వల్ల గోవులు, ఎద్దులు, గేదెలు, దున్నపోతులు ఇలాంటి చతుష్పాత్ అంటే నాలుగు పాదములు కలిగిన సంతానాలన్నీ పుట్టుకెళ్ళాయి. అపార సంతానం. ఇక ఇప్పుడు చంద్రుడి యొక్క వంశం గురించి చెబుతున్నాను విను. ముందుగా చంద్రుడి భార్యలు ఎవరు అంటే దక్షుడి కూతుళ్ళు 60 మందిలో 27 ఏకదాటిన చంద్రుడు చేసుకున్నాడు. అశ్శని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి అని పిలువబడే 27 నక్షత్రాలని కూడా చంద్రుడు ఏకకాలంలో వివాహం చేసుకున్నాడు. ఈ 27 రోహిణి అంటే బాగా ఇష్టం ఆయనకి. తక్కిన భార్యలను కొంచెం తక్కువగా చూసేవాట. ఇంతమంది భార్యలు ఉండడం వల్ల అందరినీ సమానంగా ఏం చూడగలుగుతారు ఎవరైనా అంతే కదా. అందువల్ల రోహిణి మీద వ్యామోహం, తక్కిన వాళ్ళని కొంచెం ఐసా పైసాగా చూశాడు. దాంతో వాళ్ళంతా కలిసి దక్షుడి దగ్గరికి వెళ్ళారట. దక్షుడికి ఆగ్రహం కలిగింది. ఓరి చంద్ర, క్షయరోగం కలుగ్గాక అని చెప్పించారు. దాంతో చంద్రుడు ఏడుస్తూ శంకరుడి దగ్గరికి వెళ్ళాడు. శంకరుడు నెత్తి మీద పెట్టుకున్నాడు. శంకరుడు నెత్తి మీద ఉన్నంతకాలం వాడికి రోగం ఉండదు, అది రహస్యం. దాంతో అందరూ శంకరుణ్ణి చంద్రశేఖర చంద్రశేఖర అని కీర్తించారు. శరణాగత వత్సలుడు ఆయన, ఎవరినైనా అనుగ్రహిస్తాడు. దాంతో మళ్ళీ కూతుళ్ళంతా ఏడ్చుకుంటూ వెళ్ళి మా ఆయన్ని చెప్పించావు రోగం రావాలని. ఆయన రోగిష్టివాడి, వెంటనే పొరుగు పొరుగున శంకరుడి దగ్గరికి వెళ్ళాడు. శంకరుడు ఆయన్ని కింకరుణ్ణి చేసి నెత్తి మీద పెట్టుకున్నాడు. మాకు మొగుడు లేకుండా పోయాడు. అయినా మొగుడు రోగంతో ఉంటే, క్షయరోగంతో మొగుడు ఉంటే ఏ భార్య మాత్రం ఏం సుఖంగా ఉంటుంది చెప్పండి. కక్కో కక్కో అని దగ్గుకుంటాను, దిక్మాల కళ్ళు దగ్గుతో. అంచేత అన్యాయం చేసావు. ఎవడైనా భర్తని బాగు చేయమని వస్తే చంపేసుకుంటారన్న, ఉన్న కళ్ళు పీకేశావు. కంటికి రోగం వచ్చిందని డాక్టర్ గారి దగ్గరికి వెడితే కంటికి మందేయడం అని కళ్ళు పీకేసి అట్టాడు ఎవడో. అలాగా ఉన్న కొండనాలుకి బంధేస్తే ఉన్ననాలుకు ఊడిపోయింది అన్నట్టు అయిపోయింది. నీ వల్ల మా సంసారమే పోయింది అని ఏడ్చారు. పైగా చెప్పారు ఇక్కడ, మా భర్త చాలా అందంగా ఉంటాడు, మాకు ఆయన మీద ద్వేషమా, ఆయన్ని విడిచిపెట్టి ఉండలేకే మా భర్తను మాకు దక్కించమని నీ దగ్గరికి వచ్చాము, నువ్వేం తండ్రివి, ఎండ్రివిగాక అని చెప్పి నోటికి వచ్చినట్టు తిట్టారు. వెంటనే ఈయన, అయితే నా శాపం వల్ల ఇబ్బంది లేకుండా శివుడి ఎత్తి మీద ఉన్నాడా, అసలు ఈ శివుడు ఎవడు మధ్యలో అల్లుడు వచ్చి ఇంకో అల్లుడిని రక్షించడమా ఆయ్ అంటూ శివుడి దగ్గరికి దండయాత్రకి వెళ్ళాడు. అప్పటి నుంచే శివుడి మీద అసలు కోపం ఆయనకి, అంత పూర్వం శివుడి మీద కోపం లేదు. ఈ చంద్రుడి కోసం కైలాసానికి వెళ్ళాట. దక్షుడు చూచి, రండి మామగారు రండి, ఒక కట్నం పెసరవలేదు కానీ ఎప్పుడు తిట్టలేదు ఆయన. నిజానికి కట్నంగా ఒక రాట్నం కూడా ఇవ్వలేదు ఆయన. అయినా సరే మామగారు చాలా గౌరవంగా చూసేవట. పూర్వం కట్నాల కోసం ఆశపడేవారటండి, ఇప్పుడంటే విశాఖపట్నం కట్నంగా ఇచ్చినా పర్వాలేదు కానీ ఇంకేదో తెమ్మంటూనే ఉంటారు దౌర్భాగ్యులు. ఆ రోజుల్లో పిల్లని ఇస్తే చాలు, పైగా ఎదురు కట్నం ఇచ్చేవారు. మీ అమ్మాయిని నాకు ఇచ్చినందుకు ఇదిగో ఈ 1800 ఉంచుకోనివారు. 1800 ఇస్తే ఎక్కువ అండి బాబు అప్పట్లో. ఇప్పుడు కూర్చోబెట్టాక, కూర్చోవడం సరేనయ్యా అల్లుడా, ఏది చంద్రుడిని శపించా, నీ నెత్తి మీద ఉంటే వాడికి రోగం రాదు, వాడిని నెత్తి మీద పెట్టుకున్నావట, వాడిని నాకు ఇయ్యి అన్నాడు. భలేవాడు అయ్యా, నేను శివుణ్ణి, నీ అల్లుడిని అనుకుంటున్నావు కానీ సమస్త లోకేశ్వరుణ్ణి అనే విషయం మర్చిపోక వెర్రిపీరుగా, ఈ అల్లుణ్ణి ఇవ్వను అన్నట్ట. శరణాగతుణ్ణి విడిచిపెట్టకూడదన్నాడు. యాయ్ నిన్ను శపిస్తానన్నాడు. ఆ సమయానికి వెంటనే విష్ణు ప్రత్యక్షమై, ఏం బుర్రుందా లేదా, పరమేశ్వరుణ్ణి శపించడం నీ తరమనుకుంటున్నావు, ఒకవేళ శపిస్తే దానివల్ల వచ్చే దారుణ పరిణామాలు నీకు తెలియవు, అంచేత అలా శపించకు పరమేశ్వర, పోనీ ఆ చంద్రుని విడిచిపెట్టకూడదు అన్నట్ట. మహాత్మా నీవు మళ్ళీ నన్ను పరీక్షిస్తున్నావు, శరణు శరణు అని రక్షించమని వచ్చిన వాడిని పొరపాటును కూడా విడిచిపెట్టకూడదు. అందులో ఉత్తములు ప్రాణత్యాగానికైనా సిద్ధపడతారు కానీ శరణాగతుణ్ణి మాత్రం విడిచిపెట్టరు. ఎన్ని కష్టాలు వచ్చినా శరణన్న వాడిని రక్షిస్తారు. కిందకి వాలిపోయే మైకు నేను అస్మాడు పైకి ఎత్తినట్టుగా, ఎవడు భయంతో శరణాగతుణ్ణి త్యజిస్తాడో వాళ్ళని ధర్మదేవత కఠోరంగా శపిస్తుంది. నేను నా స్వధర్మం విడిచిపెట్టను, ధర్మం రక్షిస్తే అది మళ్ళీ మనల్ని రక్షిస్తుంది. ఇక్కడ చెప్పాడు ధర్మో రక్షతి రక్షత అనే మాట. అన్ని ధర్మాలు తెలిసిన వాడి నేను ఈయన్ని విడిచిపెట్టనన్నట. శంకర భక్తవ శంకరుడివి, కరుణాస్వరూపుడివి, నువ్వు నిజంగా విడిచిపెడతావా, నేనే నా మాయ ప్రయోగించాను కానీ నువ్వు నెగ్గావు అని. అయితే ఓ పని చేస్తాను, చంద్రుణ్ణి రెండు ముక్కల కింద విభజిస్తానని మధ్యకి నరికేసేట. సగం చంద్రుడినేమో దక్షుడికి ఇచ్చాడు, సగం చంద్రుడిని నెత్తి మీద పెట్టుకోమన్నట్ట. అందుకే చంద్రుడి రేఖ ఉంటుంది శివుడి నెత్తి మీద, మిగతా సగం ఇచ్చాడు. ఇప్పుడు ఈ సగం చంద్రుడు చచ్చినట్టలా ఉన్నాడు. చచ్చినవాడు మాకేమిటో ఉపయోగం, వీడిని తీసుకెళ్ళి మా అమ్మాయికి ఇస్తే వాళ్ళు తిట్టుకుంటారు అన్నాడు ఆయన. చచ్చినట్టు ఉండడు వీడు, పూర్తిగా ఆరోగ్యంతో రూపంతో ఉంటాడు. చూడ్డానికేమో చంద్ర రేఖలా కనబడుతూ ఏ దివ్య రూపంతో అయినా సరే నీ ఎదురుగుండా ప్రత్యక్షమై సుఖంగా కాపురం చేస్తాడు మీ అమ్మాయిలతో, పట్టుకుపో అన్నట్టు. ఆ విధంగా చంద్రుడు ఏకకాలంలో రెండు రూపాలతో శివుడి నెత్తి మీద ఇటు బయట కూడా ఉండగలిగాడు ఒక లోకంగా. కాబట్టి ఇప్పుడు మనకి ఆకాశంలో లోకంగా కనబడుతున్నది నారాయణుడు విభజించిన అర్ధభాగం, మిగతా సగభాగం శివుడి దగ్గర ఉంది. కాబట్టి శివుడి దగ్గర ఒకటి, ఇక్కడ ఒకటి, రెండు చంద్రులు ఉన్నారనే విషయం లోకంలో ఈ పురాణం విన్నవాడికి తప్ప తక్కిన వాడికి తెలియదు. రెండు చోట్ల ఒకే ఆత్మ చంద్రుడిది. ఆపై మరి నేను శపించాను మా అల్లుణ్ణి, మా అల్లుడు శాపం పొందకపోతే ఎలాగా, నా తపశ్శక్తి వ్యర్థం కదా అన్నట్ట. అయితే చంద్ర నా కోసం తపస్సు చెయ్యి అని శివుడు అతన్ని ఆజ్ఞాపించి అతనికి ఆ తపస్సు చేయించి తన శివలింగ ప్రతిష్ఠ చేయించుకుని వాడికి 15 రోజులు రోగంతో క్షీణించేటట్టు 17 రోజులు మళ్ళీ కళలు పెరిగి పూర్ణచంద్రుడు వచ్చేలాగా శివుడు అనుగ్రహించాడు. ఆ క్షయరోగ నివారణ కోసం ఆనాడు చంద్రుడు ప్రతిష్ఠించిన లింగమే భూలోకంలో సోమనాథ లింగం, సోమేశ్వర లింగం సౌరాష్ట్రంలో గుజరాత్లో ఉన్నది ఇప్పుడు అది. ఈ విధంగా మీ అందరికీ సృష్టిక్రమం చెప్పాను. చంద్రుడు తదనంతరం భార్యల్ని సమానంగా చూశాడు. ఎంతమంది భార్యలైనా శిష్యులతో సమానంగా చేసుకుని, భార్య అంటే ఉత్తముడికి శిష్యులే లెక్క, భార్య అంటే సద్గురు స్థానంలో ఉండే చంద్రాదులకి కేవలం శిష్యులు. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా గౌరవించి ప్రేమించడం మొదలుపెట్టాడు ఆ క్షణం నుంచి ఆయన. ఇక ఒకనొకప్పుడు భూలోకంలో ఈ కులాలు లేవు. ఇన్ని కులములు రావడానికి మూల కారణం, ఇన్ని రకాలైనటువంటి జాతులుగా విభజింపబడ్డానికి గల కారణం విశ్వకర్మ కామమే అన్నట్ట. ఆశ్చర్యపోయాడు ఆయన సూతుడు. ఇలా చెప్పగానే సౌనకాదులు ఆశ్చర్యపోయి, ఏమిటేమిటి, విశ్వకర్మ కాముకుడై ఇన్ని జాతులు పుట్టడానికి కారకుడయ్యాడా, లేకపోతే మానవులంతా ఒకటేనా, అసలు ఆ కథ ఏమిటి, కమామిషం ఏమిటి? విశ్వకర్మ బ్రహ్మగారి బొడ్డు నుంచి పుట్టిన శిల్పే, దేవశిల్పి. ఆయన ఎందుకు ఇలా ప్రవర్తించాడో చెప్పమనగానే చెబుతున్నాను విను. ఒకనాటి సాయంకాలం వేళ అప్సరసలలో ఒక అప్సరస ఘృతాచి అని పిలువబడింది. పాలసముద్రం చిలికినప్పుడు అందులోంచి లక్ష్మీదేవికి ముందుగా హరిణి, హేమ, రంభ, ఘృతాచి, వరూధిని, తిలోత్తమ వీళ్ళందరూ పుట్టారు. వాళ్ళందరిలో మంచి అందగత్తె ఘృతాచి అని పేరు కలిగిన ఆవిడ. ఎర్రగా ఉండేదిట ఆవిడ. ఆవిడే వేదవ్యాసుడు తపస్సు చేస్తున్నప్పుడు వచ్చినప్పుడు ఆ ఘృతాచిని చూచే ఆయన కాముకుడు అవడం, ఆవిడ చిలక రూపంలో ఎగిరిపోవడం, తద్వారా శుకుడు పుట్టడం జరిగింది. చాలా గొప్పది ఆ ఘృతాచి అంటే, ధర్మస్వరూపిణి ఆమె. ఆ ఘృతాచి ఒకనాడు మన్మధుడి దగ్గరికి బయలుదేరింది అలంకారం చేసుకుని. పట్టు చీర కట్టుకున్నది, కొంగు నేల మీదకి దారేసింది, జుట్టు నిండా మంచి పువ్వులు పెట్టుకుంది, నగలు అలంకారం చేసుకుంది. ఘృతాచి కామత కామం వేషం చక్రే మనోహరం తాం అపశ్యద్విశ్వకర్మ గచ్చంతీం పుష్కరేపతి. మన్మధుడు ఆహ్వానించగా మన్మధుని కోరిక తీర్చడం కోసం మన్మధుడి దగ్గరికి బయలుదేరిందట. పుష్కర క్షేత్రం అని ఒక క్షేత్రం ఉన్నది. పుష్కర క్షేత్రం ఇవాళ రాజస్థాన్లో ఉన్నది, అక్కడ మౌంట్ ఆబు అంటాము ఇప్పుడు, అక్కడ దగ్గరలో ఉన్నది. రేపు రాబోయే పుష్కరాలకి మనందరం అక్కడికే వెళ్ళాలి, నవంబర్లో వచ్చే పుష్కరాలకి. అక్కడే పుష్కరిణి నది ఉన్నది, బ్రహ్మ అక్కడే ఆ పుష్కర క్షేత్రంలో యజ్ఞం చేశాడు ఒకప్పుడు. ఆ దివ్యక్షేత్రం దగ్గర విశ్వకర్మ పనులు చేసుకుంటున్నాడేవో. ఆ సమయంలో ఘృతాచి అలంకారం చేసుకుని ఆయన చూస్తుండగా ఆయన ముందు నుంచి మన్మధుడు ఉన్న చోటకు పెడుతోంది. చూచాడు, రెపరెపలాడిపోతున్న ఆ మహాసౌందర్యాన్ని చూచి విశ్వకర్మ హఠాత్తుగా ఆగిపోయాడు. నిజానికి దేవాలయం కట్టడానికి శిల్పాలు చెక్కుతున్నాడు ఆయన, శిల్పాలు పోయింది, ఈయన మొత్తం మనస్సులు అగ్నమైపోయిందట. అహో సుందరి ఘృతాచి, 3 లోకాలు గాలించిన నీలాంటి సౌందర్యవతిని నేనేనాడు చూడలేదు. ఏం సౌందర్యం, ఏం కాంతి, ఆశ్చర్యకరంగా కనబడుతున్నావు నువ్వు. చంద్రుడిలోని నున్నని కాంతి అంతా అరగదీసి నీ చేతులుగా తయారు చేశారా, తామర పువ్వు రేకులు నీ కళ్ళ, అసలు ఉందా లేదా అనిపించే నీ నడుము, సుకుమారమైన కలువ కాంతి నీ కాళ్ళల్లో కనబడుతోంది, మహాసౌందర్యవతివి నువ్వు, నువ్వు దేవవేశ్యవి, నా కోరిక తీర్చు అన్నాడు ఆయన. ఘృతా చెన్నదిట, విశ్వకర్మ నీకు నమస్కారం, బ్రహ్మగారి నాభి నుంచి పుట్టిన ఉత్తముడివి, నీ కోరిక తీర్చడం తప్పులేదు, కానీ ప్రస్తుతం నేను మన్మధుడు ఆహ్వానించగా విడుతున్నాను. మాకు ఒక లక్షణం ఉన్నది, ఏ రోజు ఎవరు ఆహ్వానిస్తే ఆ పూట వాళ్ళకి భార్యలం మేము, దేవవేశ్యలం గనక. పైగా మన్మధుడు నీకు కూడా గురువు అని నీవు ఒప్పుకున్నావు మా దగ్గర ఒకప్పుడు. గురోహో పత్నీం అద్య, ఈ రోజుకి నేను ఆ గురువు గారికి భార్యని, ఆయన పిలిస్తే వెడుతున్నాను. అంచేత ఆయన పిలిస్తే వెడుతూ వెళ్ళేటప్పుడు మధ్యలో పిలిస్తే నీ దగ్గరికి రాకూడదు, అది మహాదోషమవుతుంది. పైగా మీ గురువుకి భార్య అయిన నేను నీకు గురుపత్నిని అవుతాను. శాస్త్రం ఒక మాట చెబుతాం, చాలామంది అజ్ఞానంతో గురువుగారిని గౌరవిస్తారు, గురువుగారి భార్యకి ఏం చెప్పరో ఆవిడ పట్టించుకోరు, అది మహాపాపం అని చెప్పారు. ఇదిగో ఈ శ్లోకం వినండి, ఈ పురాణంలో గురోహ శతగుణై పూజ్య గురుపత్ని శ్రుతౌ శ్రుత. వేదాలలో ఏమని విన్నావు, నీకు తెలియదా, వేదములు చెప్పాయి గురువు కంటే 100 రెట్లు ఎక్కువ పూజించాలట, 100 గుణములు ఎక్కువ, 100 టైమ్స్ ఎక్కువ పూజించాలి గురువుగారి భార్యని. గురువుగారికి ఒక్క పువ్వు పెడితే కాలి మీద, గురువుగారి భార్యకి 100 పువ్వులు పెట్టాలి. గురువుగారికి 100 రూపాయలు ఇస్తే ఆవిడకి 10,000 రూపాయలు ఇవ్వాలి, 1,000 రూపాయలు కాదు, 100 కదా మరి, 100 నూర్లు 10,000 రూపాయలు ఇవ్వాలి. అంచేది అయితే రేపటి గురువుగారికి రూపాయి ఇస్తామండి బాబాయ్, ఆవిడకి 10,000 మేము ఎక్కడ ఇస్తాను, మానేమని కాదు సుమ్మా, దీని దారి దీనే దాని దాని దాన్ని శాస్త్రంలో చెప్పాడు, చెప్పినట్టు చేస్తారా మీరంతా, నేను చెప్పినట్టు చేస్తారు. తతో లక్ష గుణో దోషో గురుపత్ని సమాగమే, గురువు కంటే 100 రెట్లు ఎక్కువ గురువుగారి భార్యని పూజించాలి అని వేదం చెప్పింది. అటువంటి గురుపత్నిని పొందడం అట 100,000 రెట్లు పాపం. ఇప్పుడు ఈ రాత్రికి నేను అతని దగ్గరికి భారీగా వెడుతున్నాను, కాబట్టి ఇప్పుడు నన్ను నువ్వు పొందితే గురుపత్ని సంగమ దోషం వస్తుంది, నీకు భయంకర దోషం, కాలసూత్ర కుంభీపాకాది నరకాలు సరిపోవా, నరకం వచ్చి పడిపోతుంది, సర్వనాశనం అయిపోతావు. నిన్ను దృష్టిలో పుట్టి నేను నరకానికి పోకుండా ఉండడం కోసం అని జాగ్రత్తగా ధర్మం చెబుతున్నాను, నా మాట విను. అన్ని పాపాలలో ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉన్నదేమో, కానీ గురుపత్ని సమాగమం అనే ఒకనొక భయంకర దోషానికి, గురుపత్నిని గౌరవించకపోవడానికి పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, విను అనగా అతడికి పళ్ళు పటపట కొరికాడు. నాకే ధర్మాలు చెబుతావా, వేశ్యలు మీరు, అసలు మీకు వరస ఏమిటి, వావేమిటి, ఇద్దరు తపస్సు చేసి అన్నదమ్ములు స్వర్గానికి వస్తారు, వాళ్ళు ఏమవుతారు నీకు, బావా మరిది కలిసి వస్తారు, వాళ్ళు ఏమవుతారు నీకు, అయినా పరమకామంతో ఉన్న బ్రహ్మపుత్రుడు జ్ఞాని ఏం చెబితే అది చెయ్యమని కదా శాస్త్రం, నేను జ్ఞానిని ఏం చెబియానో చెయ్యి, కాదయ్య ఒక్కరోజు ఆగు రేపు వస్తాను అన్నది. వినలా మూర్ఖురాల, నా మాటకు వ్యతిరేకంగా చెబుతావా, భూలోకంలో మానవ స్త్రీగా పుట్టి అనుభవించు జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, ఇవన్నీ అనుభవించు పో, మానవ స్త్రీగా పుట్టి ముసలితనంతో వాడితో బాధపడు అని చెప్పించాడు. ఆవిడకి ఆగ్రహం కలిగింది, ఓరి ఎంత అన్యాయం చేసావురా, ఒక్కరోజు ఆగరా అంటే ధర్మం చెబితే వినిపించుకోలేదు, మానవ స్త్రీగా పుట్టమంటావా, పుడతాను నువ్వు అన్న ప్రకారం, కానీ నాకు ఆ జన్మలో కూడా ముసలితనం రాదు, మరణం రాదు, ఎందుకంటే పుట్టగానే నేను హరిస్మరణ చేస్తాను గంగా తీరంలో, ఇది నేను నాకు ఆ శాపాల్లో మార్పు చేసుకుంటున్నా, ఇంచేతంటే నావేపు ధర్మం, నీవేపు అధర్మం ఉన్నది, అనవసరంగా నన్ను నువ్వు ఆహ్వానించావు, నేను వెడుతూ ఉన్న మార్గంలో నిరోధించి చెప్పించావు, ఈ శాపం వల్ల నువ్వు కూడా మానవుడివై పుట్టి మళ్ళీ నన్ను చూచినప్పుడు కాముకుడివై నా వెంటబడి బాబోన బతిమాలుకుందువుగాక అని ఆవిడ చెప్పించింది. నువ్వు మానవుడు అయిపోంది, ఇద్దరూ పరస్పరం చెప్పించుకున్నారు, కానీ ఉత్తములు కాబట్టి నాశనం మాత్రం కాల, శాపాలు మాత్రం పెట్టుకున్నారు. సాభారతే చ కామోక్త్య గోపస్య మదనస్య చ పత్న్యాం ప్రయాగే నగరే లేభే జన్మ చ సౌనక ఆగా. సౌనక మహర్షి ఆ శాపం వల్ల భారతదేశంలో పుట్టింది ఆవిడ. మదనుడు అని పేరు కలిగిన ఒక గోపాలకుడు ఉన్నాడు, ఆ గోపాలకుడికి ఒక భార్య ఉన్నది, ఇద్దరు చాలా ఆదర్శ దంపతులు, ప్రయాగ దగ్గర ఉండేవారట వాళ్ళు, గంగా యమునా నదులు కలిసే సంగమ ప్రాంతం దగ్గర ఉండి వచ్చే వాళ్ళందరికీ ఆతిథ్యం ఇచ్చే ఉత్తములు వాళ్ళు, గోపాలకులు వాళ్ళు, వచ్చిన వాళ్ళకి పాలు అవి ఇస్తారట. అలాంటి గోపాలక దంపతులైన మదనుడు అతని భార్య గర్భంలో ప్రవేశించింది ఈవిడ, ప్రయాగలో పుట్టింది. జాతిస్మరాతత్వ సూత, పుట్టి పుట్టగానే పూర్వజన్మ జ్ఞానం వచ్చింది ఆవిడకి, శాపంలో అలా పెట్టుకుందిగా మరి అంచేత. జాతి స్మరణ వల్ల ఆవిడ ఛీ ఈ సంసారంలో ఏమీ లేదు, ఆనాడు కృతాచిని, ఇప్పుడు ఈ గోపాలకుడి ఇంట్లో పుట్టాను, మానవ స్త్రీగా పుట్టాను, నేను ఇచ్చుకున్న శాపంలో మార్పు ప్రకారం గంగానదీ తీరంలో హరిస్మరణ చేసి తపస్సు చేసుకుంటాను అనుకున్నది. బభూవచ తపస్విని, వెంటనే తపస్వినిగా ఋషికన్యగా మారిపోయింది. భక్తితో శ్రద్ధతో హరినారాయణ స్మరణ చేసింది. హరి నారాయణ వాసుదేవ పరంధామ వైకుంఠవాస జనార్దన అన్నది నిరంతరం హరిస్మరణ చేసింది. 1000 ఏళ్ళు తిండి తెప్ప విడిచి తపస్సు చేసింది. ప్రతిదినం ఉదయం లేవడం, గంగానదిలో స్నానం చేయడం, గంగా యమున కలిసి ఉంటాయి పైగా అక్కడ, ఆ సంగమ స్నానం చేసేది. స్నానం చేసి తులసీదళాలు పట్టుకొచ్చి హరిని పూజించేది. లక్ష్మీనారాయణుల్ని భక్తితో పూజించి అలా కాలక్షేపం చేసింది. ఒక్కనాడు కూడా ఆవిడ మనస్సులో వికారాలు లేవు, గృహవాంచలేదు, తల్లిదండ్రులు పెళ్లి చేస్తామంటే ఒప్పుకోలేదు ఆవిడ. ఇలా కాలక్షేపం చేసింది. ఇలా ఉండగా పాపం మన విశ్వకర్మ ఏడుస్తూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవ, చాలా పొరపాటు చేశాను, ఆవిడ ఎంతో నచ్చ చెప్పింది, ఒక్కరోజు ఆగి ఉంటే బ్రహ్మసుఖాన్ని అనుభవించేవాడిని నేను, దురదృష్టవశాత్తు కోపాన్ని ఉపశమించుకోలేక తగ్గించుకోలేక శపించాను. ఆ శాపం వల్ల ఆవిడ మానవ కంజగా పుట్టడానికి పోయింది, నన్ను మానవుడై పుట్టమంది, మూర్ఖుండై పుట్టమంది, నేను మూర్ఖుండై పుట్టి ఎలా బతకను అంటే, బాధపడకు, నువ్వు కూడా పుట్టాక మొదట్లో అజ్ఞానంతో తిరుగుతావు, గంగానది దగ్గరకు ఒకనాడు వెడతావు, వెళ్ళినప్పుడు ఆమెను చూడగానే నీకు మళ్ళీ పాత జన్మ వాసన గుర్తొస్తుంది, ఆమె మీద ప్రేమ కలుగుతుంది, ఆమెను మళ్ళీ వివాహం చేసుకుంటావు, ఆ మీ ఇద్దరికి పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాక 9 మంది కొడుకులు పుట్టాక నీకు శాప విముక్తి అవుతుంది, ఇది నేను నీకు ఇచ్చేటటువంటి ఆ ప్రాయశ్చిత్తం అని చెప్పి మాట ఇచ్చాట, వరం ఇచ్చాట. ఆయన వెంటనే భూలోకంలో వచ్చి పడ్డాడు. ధామ్మని ఒక మూర్ఖజాతి ఇంట్లో పుట్టాడు. పుట్టడం, పుట్టిన దగ్గర నుంచి పాచి పనులు చేసుకోవడం, జంతు వధ చేయడం, వాటితో బతకడం తప్ప సంస్కారం లేదు. అసలు విష్ణువు అనేది కానీ, విష్ణువు కథల గురించి కానీ రవ్వంత అణుమాత్రం కూడా అతనికి ఏనాడు అసలు ఆసక్తి లేదు. ఇలా బతుకుతున్నాడు, కాలక్షేపం చేస్తున్నాడు. ఒకనాడు తండ్రి కొడుకుని పిలిచి, ఒరేయ్ లేడి మాంసం అంగట్లో అమ్ముకురారా అని వీడికిచ్చి కొడుకుకిచ్చి పంపెట్టా. అంగట్లో అమ్ముకోవడానికి బయలుదేరి వస్తూ వస్తుంటే దారిలో గంగానదీ తీరంలో ఈ ప్రయాగ సంగమ ప్రాంతం దగ్గర తపస్సు చేస్తున్న ఈ ఘృతాచి కనపడింది. ఆమెను చూశాడు, తక్షణం వీడికి జ్ఞానోదయం అయిపోయింది, కంపించిపోయాడు. ఏమిటిది, ఇలా మాంసాలు అమ్ముకుంటూ బతుకుతున్నానా, ఛీ ఎంత శాపం, ఎంత ప్రమాదం వచ్చింది అనుకున్నాడు. వెంటనే ఆ మాంసం భారం పక్కన పారేశాడు. టక్కన కృతాచి దగ్గరికి వెళ్ళాడు, తపస్సు చేసుకుంటున్న తపస్సుని దగ్గరికి వెళ్ళి, ఓ తపస్సిని వేషంలో ఉన్న కృతాచి, నన్ను చూడు, కన్ను విచ్చి చూడు, నేను పూర్వజన్మలో నిన్ను శపించిన విశ్వకర్మను వచ్చాను, కన్ను విచ్చి ప్రేమతో నన్ను చూడు, నన్ను అనుగ్రహించు, ఈ జన్మలో అయినా నాకు భార్యవుక, నువ్వు నాకు భార్యవైతేనే నాకు శాప విముక్తి అవుతుంది, ఇది బ్రహ్మదేవుడు నాకు ఇచ్చిన మాట అనగానే మళ్ళీ కృతాచి అన్నదట కళ్ళు విప్పి, ఓహో నువ్వా, నిన్ను చూడగానే నాకు అన్నీ గుర్తొస్తున్నాయి, ఏమయ్యా పూర్వజన్మలో మహాపాపం చేశావు, నా కర్మగాలి ఇలాగ నాకు ఈ శాపం ఇచ్చావు, నువ్వు పుట్టావు, మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు, ఇది గంగా యమునా నదులు కలిసే సంగమ స్థానం, పవిత్ర నదీ స్థానం, గంగానదీ తీరంలో ఎవడైనా ఇలాంటి పాప పనులకి రతిక్రీడలకు పూనుకుంటాడా, చి చి దోషం. అన్యత్ర చ కృతం పాపం గంగాయాంచ వినశ్యతి. అసలు గంగకి ఎందుకు వస్తాం మనం, ఇతర ప్రదేశాలలో చేసిన పాపాలు తొలగడం కోసం. ఆ ఏలూరులో చేసాం, సాలూరులో చేసాం, మైసూరులో చేసాం, బేలూరులో చేసాం, అక్కడ అన్ని రకరకాల పాపాలు చేసి ఆ పాపాలు తొలగించుకోవడానికి గంగానదికి వచ్చి గంగానదీ స్నానం చేసి పాపం తొలగించుకుంటాం. ఇతర ప్రదేశములలో చేసే పాపం గంగాయాంచ వినశ్యతి, అంటే గంగాలో స్నానం చేయడం ద్వారా పోతుంది. అందులో ఒట్టి గంగా, గంగా యమునులు కలిసే దివ్యక్షేత్రం ఇది, ఇక్కడ స్నానం చేయగానే అనేక భయంకర పాపాలన్నీ ఆ క్షణమే పోతాయి. అక్కడికి వచ్చి కూడా సంగమం చేస్తేనో మరి, గంగా తీరే కృతం పాపం సద్యో లక్ష గుణం భవేత్. గంగానదీ తీరంలో చేసే భయంకర పాపం ఉన్నదే, ఆ పాపం ఆ క్షణమే. అందుకే గంగానదీ తీరాలలో పొరపాటును కూడా ఈ రతిక్రీడలు లాంటి పాప పనులు చేయకూడదు, అలా చేస్తే లక్ష రెట్లు పాపమట. బయట ఒక్క పాపం చేస్తే వచ్చే పాపం ఇక్కడ 100,000 పాపాలు అవుతుంది, అంత ఫలితం పెరిగిపోతుంది పాపం. అంచేత గంగా తీరంలో అలాంటి పాపం చేయకూడదు, నువ్వు మళ్ళీ నా ప్రాణం తీస్తున్నావు అన్నది. పైగా ఇదేం క్షేత్రం, తత్తు నారాయణ క్షేత్రే, ప్రయాగ అంటే నారాయణ క్షేత్రం. గంగా తీరంలో 100,000 రెట్లు, నారాయణ క్షేత్రంలో 1,000,000 రెట్లు, ఇవి వెరసి ఇంకెంత పాపం వస్తుందో ఆలోచించు. అందుకని ఆవిడేమంది, తత్తు నారాయణ క్షేత్రే తపసాచ వినశ్యతి. అమ్మ బాబోయ్, నారాయణ క్షేత్రంలో పాపం చేయకూడదు, తపస్సు చేస్తే ఆ తపస్సు కూడా నశిస్తుంది, ఇక్కడ మహాతపస్సు కూడా పోతుంది. ఇక్కడ తపస్సు ఎందుకు చేస్తారు? అనేక అనేక క్షేత్రాలలో చేసే మహాపాపాలు ఇక్కడ తపస్సు చేసి తొలగించుకోవాలి మనం. అంచేత బాబోయ్ వద్దు, సద్యోవా కామతకృత్వ నివృత్తస్య భవేత్ పునః. వెంటనే కామంతో ఏ పని చేయకూడదు, మహాపాపాలు పొందకూడదు, బాబోయ్ బాబోయ్ నేను చెయ్యను ఒప్పుకోను అన్నది. అంటే ఆయన అన్నాడు, వెర్రిదాన, నేను ఇదివరకు చేసిన పాపానికే ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చాను. నిన్ను మళ్ళీ గంగానదీ తీరంలో పెళ్లి చేసుకుని కామక్రీడలకు విసుగొలుపుతానా? కాదు, నన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తే చాలు, ఇక్కడి నుంచి ఇంకో చోటికి పోదాం అన్నట్ట. ఓ దానికేమున్నది అన్నది. ఇద్దరు అక్కడి నుంచి చేయి పుచ్చుకున్నారు. పాణిం పాణించ గృహిణీష్వ, చేతిని చేత్తో పుచ్చుకున్నాడు, ఈ స్థానం విడిచిపెట్టాడు, మలయ పర్వతానికి పోయాడు. అంటే మలేషియా వెళ్ళిపోయాడు, ఎక్కడ ప్రయాగ ఎక్కడ మలేషియా. ఆ రోజుల్లో ఫ్లైట్లు ఎక్కక్కర్లా, హాయిగా తపశ్శక్తితో ఎగిరి వెళ్ళేవారు. వేసాలు లేవు, పాస్పోర్టులు లేవు, డాలర్ల బాధ లేదు, దేనారాల బాధ లేదు, దర్జాగా వెళ్ళిపోయారు అక్కడికి. ఆ మలయ పర్వతంలో ఆనందంగా వాళ్ళు విహరిస్తున్నారు. 12 సంవత్సరాల కాలం వాళ్ళక్కడ దాంపత్యం చేశారట. ఆ 12 ఏళ్ల తర్వాత 9 మంది కొడుకులు పుట్టారు ఆమెకి. ఆ 9 మంది కొడుకులే, ఒకడు వడ్రంగిగా, ఒకడు సాలెవాడుగా, ఒకడేమో కంసాలిగా, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిని చేపట్టారు. కాబట్టి అందరూ దేవతలే నిజానికి, విశ్వకర్మ సంతానమే. ఆయా వృత్తులలో స్థిరపడడం వల్ల ఆ వృత్తులే ఇంటి పేర్లుగా వాళ్ళకు కులాలుగా మారాయి తప్ప ఆది కాలంలో కులం లేదు, మతం లేదు. తదనంతరం బాలఖిల్యులు అనే ఒక మహర్షులు పుట్టుకొచ్చారు. వాళ్ళు పుట్టిన తర్వాత ఈ మలయ పర్వతం దగ్గర తిరుగుతూ విశ్వకర్మనిని, ఘృతాచిని, ఇంతవరకు మీరు భూలోకంలో పరస్పర శాపవశాత్తు ఉండిపోయారు, ఇక మీరు మీ లోకాలకు పండనగానే ఘృతాచి ఆ శరీరం విడిచిపెట్టి దేవకన్యగా మారిపోయింది, అప్సరస్సుగా మారిపోయింది. విశ్వకర్మ కూడా తన లోకానికి వెళ్ళిపోయాడు. ఇక బృహస్పతి వల్ల ఉతచ్యుడు, పరాశరుడు, విశ్రశ్రవుడు, కుబేరుడు, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, వాత్స్యుడు, శాండిల్యుడు, సావర్ణి, కశ్యప భరద్వాజులు, వీళ్ళందరి వల్ల భూలోకంలో వివిధ జాతులు తయారయ్యాయి. ఇందులో ఇన్ని రకాల జాతులు విభజింపబడ్డానికి గల కారణం, ఒకరినొకరు వివాహం చేసుకుని పుట్టిన కుర్రవాడికి ఏదో ఒక వృత్తి ఇవ్వడమే జాతిగా మారిందిట అది. ఒకప్పుడు అశ్విని దేవతలు ఒక బ్రాహ్మణిని సంభోగంతో ఒక సంతానం ఇచ్చారట. ఆవిడకు ఒక భర్త ఉన్నాడు, చాలా ఉత్తముడు. మా ఆవిడ బయటికి వెళ్ళిన వెంటనే గర్భం ధరించింది, సద్యో గర్భం ధరించింది. అంచేత ఈవిడ ఏదో తప్పు చేసిందని భార్యని శంకించి విడిచిపెట్టేశాడ. అశ్విని దేవతల వల్ల ఆమెకి 2 కొడుకులు పుట్టుకొచ్చారు. ఆ కొడుకులు పుట్టిన తర్వాత ఆవిడ భర్త వదిలేశాడనే బాధ కొద్దీ కఠోర దీక్షతోటి తపస్సు చేసిందిట. తపస్సు చేస్తే పరమాత్ముడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. అమ్మా ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడిగట. ఏం చెప్పనండి, అశ్విని దేవతలు వరమిచ్చి నాకు సంతానం ఇచ్చారు, ఆ సంతానాన్ని చూసి భర్త అనుమానించి గెంటేశాడు, కాబట్టి భర్తకు దూరం అయిన తర్వాత బతకడం ఎందుకని నేను శరీరం విడిచిపెట్టేద్దాం అనుకున్నా, బలవంతంగా చస్తే పిశాచమవుతట్టు ఎవడైనా, అందుకని ఆత్మహత్య మహాపాపం, అన్ని పాపాల్లోకి మహాపాపం ఆత్మహత్య, అది మానేసి మీకోసం తపస్సు చేశాను, మీరు తపస్సుకు మెచ్చి నన్ను ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. శాశ్వతంగా అపవిత్రుల్ని పవిత్రుల్ని చేసే గొప్ప శక్తి కలిగిన నదిగా నన్ను మార్చేయండి, అప్పుడు నా భర్త కూడా చచ్చినట్టు నాలో స్నానం చేస్తాడు, ఏ ప్రజలైనా అఖండ పాప పరిహారార్థం అనే రోజు నాలో స్నానం చెయ్యాలి అంచేత నాకు అవకాశం వండిందిట. అయితే అమ్మా, భవిష్యత్తులో గౌతముడు అని ఒక మహర్షి వస్తాడు, ఆ మహర్షి గోదావరి నది కోసం, గంగ కోసం తపస్సు చేస్తాడు, అప్పుడు నువ్వు అతనికి గంగానదిగా ప్రవహించి వెడతావు, దక్షిణం వైపు ప్రవహించే నిన్ను గౌతమి గోదావరి అని పిలుస్తారు, శాశ్వతంగా అందరికీ పవిత్రురాలు అవుతావు, దక్షిణ భారతదేశాన్ని ఆనంద పెడతావు అని ఆవిడకి వరం ఇచ్చాడు. అదిగో ఆ బ్రాహ్మణి తన శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత గౌతమ మహర్షి తపస్సు చేసిన చాలా కాలం తర్వాత నదిగా ప్రవహించింది. ఇప్పుడు కూడా మనం గోదావరి అని పిలిచేది ఆవిడనే. ఆరోగ్యం కేవలం సూర్యుడే ఇవ్వాలి, అందుకే ఆరోగ్యం భాస్కరాత్ ఇచ్చేత్తన్నారు. ఆరోగ్యమును భాస్కరుడి ద్వారా పొందాలి మనం. అందువల్ల భాస్కరుడికి మానవుల మీద దాలి కలిగింది. తాను స్వయంగా అస్తమట్టు వచ్చి మానవులకు కనపడకూడదు, అందుకని తన కుమారుడు అశ్విని దేవతల్ని పిలిపించాట. ఓ కవలల్లారా, నేను మీకు చికిత్స విధానం నేర్పుతాను, చికిత్స చేయడానికి మంత్రాలు ఇస్తాను, దీనితో వైద్యం చేయండి అనగా వాళ్ళు వైద్యం నేర్చుకున్నారు. కానీ దేవతలకి మాత్రమే వైద్యం చేయడం మొదలెట్టారు. మళ్ళీ లోకంలో భూలోకంలో మానవులకు ఇబ్బంది వచ్చింది. అప్పుడు భూలోక మానవుల కోసం కొన్ని వైద్య శాస్త్రాలు సృష్టించి శిష్యుల్ని తయారు చేసి మానవుల్ని ఇచ్చారట మనకి. అది వాళ్ళంతా ఆయుర్వేద వైద్యులు అయ్యారు ఆ రోజున. ఆ విధంగా సూర్యకుమారులు అశ్విని దేవతల వల్ల భూలోకంలో ఆయుర్వేద వైద్యం వచ్చింది. ఆయుర్వేదం ప్రధానంగా 6 రుచుల వల్లే రోగాలు వస్తాయి అని చెప్పింది. అసలు మానవుడికి రోగం చేతులారా తెచ్చుకుంటున్నాడు. ప్రాచీన కాలంలో పళ్ళు ఆకులు తినేవారు, పచ్చికూరలు కందాలు కందమూలాలు తినేవారు, అనారోగ్యం వచ్చేది కాదు. క్రమక్రమంగా మనం ఏం చేసాం, వండుకోవడాలు మొదలుపెట్టాం, మిరపకాయలు బాగా దట్టించడం మొదలెట్టాం. సాయంకాలం ఏంటంటే ఇక మసాలా బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, నానా తుక్కు చదారం, దీనివల్లే అనారోగ్యాలు వస్తున్నాయి. ఇరుమూడు రుచుల విరసత మానన్నారు. ఇరుమూడు రుచుల దోషపు విరసత, అదే అసలు మనకి జ్వరం అంటే. 2, 3, 6 రుచులు ఉన్నాయి, కారం, పులుపు, ఉప్పు, తీపి, వగరు, చేదు. ఈ రుచి స్థాయి దాటడం వల్ల మనకి ప్రమాదం వస్తుంది. ఉప్పు ఎక్కువ తినకూడదు, కారం ఎక్కువ తినకూడదు, తీపి ఎక్కువ తినకూడదు, ఏదైనా అధికమవుతుంది. వచ్చాక మనం చేతిలో లేదు. ఈ రుచుల వల్ల మానవుడు జ్వరం మొదలుకొని అనేక రోగాలు తెచ్చుకుంటున్నాడు. ఒక్కసారి లోపల ప్రవేశించిన ఒక జ్వరక్రిమి క్రమక్రమంగా అనేక రోగాలకి వీడికి దారితీస్తుంది. అది అందువల్ల అది తొలగడానికి ఆయుర్వేదం ఉద్భూతమయ్యింది, పుట్టింది. ఆ తరువాత ఈ ఇందాక చెప్పామే మనం నదిగా మారిపోయిందని, ఆవిడికి అశ్విని దేవతల వరం వల్ల కుమారుడు పుట్టాడు అని. ఆ కుమారుడు భూలోకంలో చరకుడు అనే పేరుతోటి ఎంతోమందికి వైద్యాన్ని అందించాడు. సంహిత కూడా రాశాడు ఆయన. ఆ తర్వాత భూలోకంలో అశ్విని దేవతల యొక్క వంశంలో పుట్టిన మరొక కొడుకు వైద్య శాస్త్రాన్ని ఆపోసిన పెట్టాట. కాకపోతే వీడికి ఇబ్బంది వచ్చింది. వీడిని కూడా వైద్యం చేయడానికి అశ్విని దేవతలు ఇచ్చారు. వీడికి పేరు పెట్టలా, లోభి అన్నారంతే, పిసిని కొట్టాడు వీడు. ఒరే అబ్బాయి, ఎంతోమంది వైద్యుల అవసరం భూలోకంలో మానవులకు ఉన్నది, కాబట్టి నువ్వు వెళ్ళి వైద్యం చెయ్యి, మానవులకి మరణ రోగాలు రాకుండా రక్షించమంటే వాడొచ్చి ఈ భూలోకంలో వైద్యం మొదలెట్టేట వృత్తిగా బోర్డు పెట్టాడు ప్రాక్టీస్. ఇక్కడ వీడికి డబ్బులు పెంచబట్టింది. ఎవడొచ్చినా సరే అక్కడ 1,000 రూపాయలు పెడతావో, బంగారపు కాసు పెడితేనే నీకు వైద్యం అన్నాడు. ఆ లోభంతో వాడు ఇష్టం వచ్చినట్టు గ్రహణ సమయాల్లో కూడా డబ్బులు పుచ్చేసుకుని వైద్యం చేశాడు. గ్రహణ సమయంలో డబ్బు పుచ్చుకుని వైద్యం చేస్తే అటువంటి వాడు సర్వనాశనం అయిపోతాడు. శ్రాద్ధ సమయాల్లో కూడా అడ్డమైన వాడి దగ్గర అగ్రదానాలు పుచ్చుకున్నాడు, అపవిత్రుడైపోయాడు. చివరికి ఆ దుర్మార్గుడికి అంతా కలిసి శాపం ఇచ్చారట, నువ్వు వైద్యుడిగా పనికిరావు, ఇక మీదట పో, ఎవడు ధనం పుచ్చుకుని వైద్యం చేస్తాడో వాళ్ళు, వాళ్ళ కుటుంబం వాళ్ళు భవిష్యత్తులో అనారోగ్యాల పాలవుతారు అని చెప్పించారట. దాంతో వాడు వైద్య వృత్తిని విడిచిపెట్టేసి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసి యజ్ఞగుండంలో దూకాడు. ఆ యజ్ఞగుండంలో దూకగానే యజ్ఞపురుషుడు ప్రత్యక్షమై, పశ్చాత్తాపం కలిగితే మనిషికి ప్రాయశ్చిత్తమే, యజ్ఞగుండంలో దూకావు కనుక నువ్వు చచ్చిన వాడికేంద లెక్క, నువ్వు ఇప్పుడు కొత్త పురుషుడిగా తయారవుతావు, ఈ క్షణం నుంచి నీకు ధర్మవర్తన ఇస్తున్నాను, ధర్మాలను లోకంలో వ్యాపింపచెయ్యి అని అతనికి సూతుడు అని పేరు పెట్టాడు. ఆ రకంగా అధర్మ వల్ల భ్రష్టుడై యజ్ఞగుండంలో దూకి పవిత్రుడైన ఆయన సూత మహర్షిగా ఉగ్రశ్రవుడిగా పిలువబడ్డాడు. అతడే వీళ్ళందరికీ పురాణాలన్నీ మొట్టమొదట ఇచ్చినవాడు, మహాపురాణవేత్త, అష్టాదశ పురాణవేత్త ఆయన. అతనికి బ్రహ్మదేవుడు స్వయంగా పురాణాలు ఇచ్చాడు. దీనిని బట్టి ఎంత పాపాత్ముడైనా పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం చేసుకుంటే వాడు చాలా గొప్పవాడు కాగలడు. ఈ సూతుడు ఒక సుందరీమణిని వివాహం చేసుకున్నాడు. ఆవిడ ఈ గో సంరక్షణ చేసే స్త్రీ, గోవుల్ని బాగా పెంచుతుంది. ఆ స్త్రీకి ఒక కొడుకు పుట్టాడు. అతడు లోకంలో భట్రాజు అని పిలువబడ్డాడు. ప్రజల్ని స్తోత్రం చేయడం కోసం ప్రత్యేకంగా దేవతల్ని వాళ్ళని స్తోత్రం చేయడానికి అతన్ని పంపించారు. ఆ తర్వాత రకరకాల వర్ణసంకరాలు జాతులు పుట్టుకొచ్చాయట. పూర్వకాలంలో బ్రహ్మ చెప్పుకొచ్చాడు అనేక రకాల వర్ణశంకరాల గురించి. సాధారణంగా జన్మని ప్రసాదించిన వాడిని తండ్రి అంటారు. ఆ తండ్రి వల్ల సంతానాన్ని పొందినవిడ జనని అని పిలువబడుతుంది. అంబ, మాత, జనని, ప్రసు ఈ నాలుగు శబ్దాలు కూడా తల్లి అని అనడానికి ఉపయోగిస్తాం, పిల్లల్ని కన్నది అన్నమాట. ఇక తండ్రిని కన్న తండ్రి ఉంటాడే తాతగారు, అతడిని పితామహుడు అంటారు. నిజానికి సంస్కృతంలో తాత అంటే తండ్రి, పితామహుడు అంటేనే మనం అనుకునే తాత. తెలుగులో తాత అంటే మనమేమో తండ్రికి యొక్క తండ్రినో లేక తల్లి తండ్రినో తాత అంటాం. ఇక పితామహుడు యొక్క తండ్రి అంటే తాతగారి తండ్రి, ఆయన్ని ప్రపితామహుడు అంటారు. ఆ పై వాళ్ళని అందరిని ఏమంటారు, ఇంక వరసగా అందరినీ కూడా ప్రపితామహులనే పిలుస్తారు. వీరి పూర్వీకులందరూ సగోత్రులే, ఒకే గోత్రంలో పుట్టిన వాళ్ళు కాబట్టి. అలాగే తల్లి తండ్రి ఉంటాడే వాడిని మాతామహుడు అంటారు. మాత అంటే తల్లి, ఆ తండ్రి యొక్క తండ్రి కనుక, తల్లి యొక్క తండ్రి కనుక మాతామహుడు. తల్లి తండ్రినేమో ప్రపితామహుడు ఆ పైన వాడిని అనమాట. ఇలా ఒకరినొకరు పిలుస్తూ పోతూ ఉంటారు. ఈ వంశంలో పుట్టినటువంటి వాళ్లతో పెళ్లిళ్ళు చేసుకుంటే మహాదోషం అనమాట. తెలియక చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే తమ గోత్రం కలిగిన వాళ్ళని కూడా పెళ్లి చేసుకుంటూ ఉంటారట. ఒకే గోత్రం వాళ్ళు అంటే ఇప్పుడు పైన చెప్పినట్టుగా ఒక తండ్రి నుంచి పుట్టిన వాళ్ళు వీళ్ళంతా కాబట్టి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అవుతారు. సగోత్రుల మధ్యలో వివాహం పనికిరాదు. ఒకే గోత్రం కలిగిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే అటు ఏడు తరాలు ఇటుదే ఏడు తరాల వాళ్ళు స్వర్గంలో ఉన్న వాళ్ళు కూడా నరకానికి పోతారట. అందుకని ఏకగోత్రులను అటు సూర్యుడు ఇటు పడితేనే పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అన్నారు. ఏ కారణం చేతనైనా పుట్టినప్పుడు దత్తతకి వెళ్ళిపోతే అప్పుడు గోత్రం మారిపోతుంది కనుక ఆ దత్తతకి వెళ్ళినటువంటి వాళ్ళకి ఇది వర్తించదు. ఇప్పటికి కూడా చాలా కుటుంబాల్లో కొన్ని కులాలలో అదే గోత్రం వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. వీళ్ళంతా అక్క చెల్లెళ్లనో లేక అన్నదమ్ములనో పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళ మహాపాపానికి గురై నరకయాతన పొందుతారు. వీళ్ళనే ఏమన్నారు, వావి వరసలు లేని వాళ్ళని అన్నారు. ఇదిగో ఇటువంటి దుర్మార్గుల కోసం యముడు అత్యంత భయంకరమైన ఒక నరకం ఏర్పాటు చేశాడు. అదేమిటి, తప్త లోహం. ఒకే గోత్రం వాళ్ళని కానీ లేక పినతండ్రి బిడ్డల్ని కానీ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళకి ఈ నరకం పెట్టాట. ఈ మధ్యకాలంలోనే అన్నదమ్ముల పిల్లలు పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. అన్నగారి కొడుకు, ఆ తమ్ముడు కూతురు, అంటే సయానా వాళ్ళు అన్న చెల్లెళ్ళు వాళ్ళు, ఇది కలి ప్రభావం ఇది. అలాగే అక్క చెల్లెళ్ళు బిడ్డలు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే మేనల్లుండి వివాహం చేసుకున్న పెద్ద ఆవిడ ఒక ఆవిడ ఉన్నది. ఇలాంటి వీళ్ళందరి కోసం చెప్పారు సుస్పష్టంగా, నరకలోకంలో తప్త కుండము అంటారట. అక్కడికి వెళ్ళాక ఈ పాపాత్ముల్ని, వీడు ఎవడిని చేసుకున్నాడో లేక ఆ అమ్మాయి ఎవరిని చేసుకున్నదో వాళ్ళ విగ్రహాన్ని అక్కడ తయారు చేసి పెడతారట ఇనుముతో. ఆ ఇనుము విగ్రహం కణకణకణ కాలుతూ ఉంటుంది. వీళ్ళని తీసుకెళ్ళి కౌగిలించబెట్టి దానికి ఇనప సంఖ్యలు వేసి కట్టేస్తారట. వీడు కుయ్యోహో మర్రో అంటూ రెండు బాత్తారు. అలాగా ఆ నరకంలో 10,000 సంవత్సరాలు ఉంటారు. అలాగే ఎవడైనా తెలుసో తెలియకో అంజజాతి వాడు బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకున్నా కూడా అటువంటి వాడికి ఇదిగో ఇటువంటి తప్తకుండము అనే ఒక నరకంలో కడతారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో విప్రస్త్రీ వివాహం మహాదోషంగా చెప్పారు. వీళ్ళనే యోనిజనిత నరకగాములు అంటారు. మానవులు మూడు రకాలు, విద్యాజనితులు, యోనిజనితులు, ప్రీతి జనితులు అని. కొంతమందికి విద్య వల్ల స్నేహం ఏర్పడుతుంది, పాండిత్య స్నేహం అంటారు దానిని. కొంతమందికి వివాహాది బంధాల వల్ల స్నేహం ఏర్పడుతుంది, మరికొంతమందికి కేవలం ప్రేమ. అది ఎందుకు పుడుతుందో చెప్పలేము. ఈ మూడింటిలో విద్యాజనితము, ప్రీతిజనితము అనే బంధాలు గొప్పవి. కేవలం శరీర బంధాల ద్వారా, వివాహాదుల ద్వారా వచ్చే బంధం ఉన్నదే, అది శాశ్వతం మాత్రం కాదు. అందుకే అన్నిటికంటే విద్యావంతుడైనటువంటి వాళ్ళతో చేసే స్నేహం లేక ఇతరుల మీద అవ్యాజమైనటువంటి అనురాగంతో చేసేటటువంటి స్నేహం, ఇవి శాశ్వతంగా నిలబడతాయి. అంచేత అనుక్షణం మానవుడు ఈ వావి వరసల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అందుకే మానవ సుఖం కోసమే భగవంతుడు కట్టుబాట్లు పెట్టాడు. ఇవేమీ మేము లెక్క చెయ్యం అన్నటువంటి వాళ్ళకి ఇవాళ తాత్కాలికంగా లెక్క చెయ్యనటువంటిది కానీ దాని మహత్తరమైన భయంకరమైన ఫలితం అనుభవించి తీరుతారట. శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత న ససిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం అన్నారు. శాస్త్రాలు మానవ సౌఖ్యం కోసం పెట్టారు. పరమాత్ముడికి మనకంటే చాలా జ్ఞానం ఉన్నది. ఆయన జ్ఞానదృష్టికి అనంతం అపారం, దానికి అంతు చిక్కనిది లేదు. అందుకే ఇన్ని రకాల కట్టుబాట్లు, ఇన్ని రకాల జాగ్రత్తలు పెట్టాడు. ఆ జాగ్రత్తల్ని ఉల్లంఘించిన మానవుడికి మాత్రం ఏ జీవితంలో సుఖం ఉండదట. తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాడు, శాస్త్రానికి వ్యతిరేకంగా నడుచుకునేవాడు. పుస్తకాల్లో చెబుతారు ఇలా చెయ్యొచ్చు అని, అవే శాస్త్రవిధులు. దానికి వ్యతిరేకంగా వెళ్ళేటటువంటి వాడు ఉన్నాడే, సుఖం ఈ జన్మలో లేదట వాడికి. కనీసం సిద్ధి పొందడట, నా పరాంగతి మోక్షం అనేది లేనే లేదు కాక. అన్నిటికంటే చెప్పారు ఈ అన్యజాతులలో కొన్ని జాతుల వివాహాలు ఎంత ప్రమాదకరమో చెప్పారు. ఇప్పుడు కలియుగంలో చెప్పడానికి కూడా మానవులు భయపడతారు, కానీ మనలాంటి శాస్త్రవంతులు ఖచ్చితంగా చెబుతారు. అందులో యవనులు, పులిందులు, వీళ్లతోటి వివాహ సంబంధం చేసుకున్నటువంటి వాళ్ళు ఇటు 100 తరాలు అటు 100 తరాలు, అంటే తురక వాళ్లతోటి వివాహ సంబంధాలు పనికిరావని చెప్పారు. అలాగే కిరస్థానం వాళ్లతోటి, క్రిస్టియన్స్ తోటి వివాహ సంబంధాలు పనికిరావని చెప్పేశారు. అంచేత మిగతా అన్నిటికంటే ప్రాయశ్చిత్తం ఉన్నదట తక్కిన జాతులకి. కానీ కేవలం ఈ ముస్లిములతోటి, ఈ క్రిస్టియన్స్ తోటి పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. వీళ్ళు 100 తరాలు పై తరాలు వాళ్ళు నాశనం అవుతారట, రాబోయే 100 తరాలు నశించిపోతాయట. ఈ ఇద్దరికి 1000 కల్పముల పాటు నరక శిక్ష ఉంటుందట. అందుకని వీళ్ళకి మాత్రం వివాహం అటు ఇటు సూర్యుడు పొడిచినా సరే చేయకూడదు, అవసరమైతే చావనైనా చావమన్నారు, కానీ ఈ పెళ్లి చేయకూడదన్నారు. నేను చెప్పలా, ఇది వేదవ్యాసుల వారు చెప్పారు, ఇది నాకు సంబంధం లేని విషయం. ఇక సౌనక మహర్షి చెప్పాడు, ఓ మహాభాగ సూతనందన, నువ్వు చెబుతూ ఉన్న విషయాలు వింటే మాకు ఆశ్చర్యం కలుగుతోంది. కానీ కలికాలంలో వావి వరసలు విడిచిపెట్టి యథేచ్ఛగా చరిస్తూ ఉంటారు మానవులు. ఇటువంటి మానవులకి మోక్షం రావడానికి మార్గం ఏమిటి? ఆ దుర్మార్గుల్ని చూసి మేము అపవిత్రులం అవుతాం కదా, మాకు మాత్రం సుఖమేమిటంటే, అప్పుడు చెప్పాడు ఆయన, అన్నిటికీ చాలా ఉత్తమమైన మార్గం మనలాంటి వాళ్ళు తరించడానికి వేదవ్యాసులు వారు ఇచ్చాట. ఏమిటది? పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరోనృణాం. పురాణ శ్రవణం ఒక్కటే ఈ పాపాలకి ప్రాయశ్చిత్తం. ఇటువంటి దుర్మార్గులు, ఇటువంటి మానవులుండే ఈ లోకంలో మనం ప్రాయశ్చిత్తం వేరే కష్టపడి చేసుకోకర్లా. శ్రద్ధాశక్తులతో నియమం తప్పకుండా పురాణం వింటే చాలు, ఆ సమస్త పాపాలు ఆ క్షణమే పటాపంచలైపోతాయి, నశించిపోతాయి. తర్వాత ఇందాక ప్రారంభంలో సూత మహర్షి సౌనకాదులకు ఒక గొప్ప విషయం చెప్పాడు. ఏమని? నాయనా, ఒక బ్రాహ్మణుడు కేవలం తన భార్యను అనుమానించాడు అశ్విని దేవతల వల్ల, ఆవిడ వెళ్ళి గోదావరి నదిగా మారింది అని. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడో చెప్పమని అడిగట సూత మహర్షిని సౌనకుడు. అప్పుడు సూతుడు సమాధానం చెప్పాడు, ఓ బ్రాహ్మణోత్తములారా, అతడి అసలు పేరు చెబుతున్నాను, సుతపుడు అతని పేరు, ప్రజాపతి, సుతపాహ అంటారు అతన్ని. ఈ సుతపుడు అనే ప్రజాపతి భరద్వాజ వంశంలో పుట్టినవాడు. ఆయన చాలా గొప్ప ఋషి. అసలు అతను మొట్టమొదట హిమాలయ పర్వతం మీద చాలా కాలం నివసించాడు. శ్రీకృష్ణ ప్రీతి కోసమని దీర్ఘకాలం తపస్సు చేశాడు. ఆ తపస్సు కాలంలో ఆ మహాత్ముడు బ్రహ్మతేజస్సుతో ప్రకాశించట. ఆయన నిరంతరం శ్రీకృష్ణుడి యొక్క ఒక గొప్ప శ్లోకం ఉన్నది, సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః అనే శ్లోకం. ఈ శ్లోకాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో విడిచిపెట్టకుండా నిత్యం జపం చేశాడు. ఓం శ్రీం క్లీం కృష్ణాయ నమః అనే దివ్య మంత్రాన్ని కూడా జపించాడు. ఇది కృష్ణ అష్టాక్షరి మంత్రం. ఈ మంత్రం జపించగా ఆయన ముఖం బ్రహ్మ తేజస్సుతో వెలిగింది. ఇక్కడ బ్రహ్మ అంటే మామూలు బ్రహ్మ అనుకోకండి, బ్రహ్మ వైవర్తము అంటే ఏమిటి? వివృతము అంటే చుట్టబడినది. ఈ చరాచర జగత్తంతా పరబ్రహ్మతో నింపబడింది. పరబ్రహ్మ తప్ప ఈ సృష్టిలో మరొకటేమీ లేదు అని అర్థం బ్రహ్మ వైవర్తము అంటే. ఈ చరాచర జగత్తంతా మహాపరబ్రహ్మమయము, ఆ పరబ్రహ్మ ఆనందకారకుడు, ఆ పరబ్రహ్మే దివ్యస్వరూపుడు, ఆయన గుణ రూప కర్మలు లేనివాడు. ఆయనే సృష్టి ఆరంభంలో గోలోకంలో శ్రీకృష్ణుడిగా పిలువబడ్డాడు. అంచేత బ్రహ్మ వివర్తం అంటే శ్రీకృష్ణుడి యొక్క అసలు సిసలైన తత్వం. ఆ కృష్ణుడిని ధ్యానం చేయడం వల్ల ఇతడి ముఖం కూడా అద్భుతమైన జ్యోతిష్యుతో వెలిగిపోయిందిట. అతడి ముఖం చూడడానికి పట్టపగలే చాలా కష్టంగా ఉండేది, 10,000 సూర్యుల కాంతితో వెలిగిపోయేవాడు ఆయన. అటువంటి మహాత్ముడు చాలా కాలం తపస్సు చేయగా చేయగా ఒకనొక నాడు ఆకాశంలో జ్యోతిస్వరూపుడు శ్రీకృష్ణ భగవానుడు దర్శనమిచ్చాడు. ఆ శ్రీకృష్ణుడు దర్శనమిచ్చినా ఈయన కళ్ళు విప్పడంలా, అంత తపస్సులో ఉన్నాడు. కళ్ళు మూసుకుని సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. సత్ చిత్ ఆనంద స్వరూపుడు శ్రీకృష్ణుడు అంటే ఈ చరాచర జగత్తంతా పుట్టడానికి, పెరగడానికి, నాశనమవ్వడానికి మూడింటికి కారకుడు విశ్వోత్పత్త్యాది హేతవే అంటే అదన్నమాట. ఆధ్యాత్మికం, ఆదిభౌతికం, ఆదిదైవికం అని పిలువబడే ఈ మూడింటిని తాపత్రయం అంటారు. ఈ తాపత్రయాన్ని నాశనం చేస్తాడు ఆయన. అటువంటి శ్రీకృష్ణుడి గురించి మేము భక్తితో నమస్కారం చేస్తున్నాం అని ధ్యానం చేస్తూ ఉంటే శ్రీకృష్ణుడు ఎదురుగుండా నిలబడి, నాయనా లే, నేను నువ్వు ఏ దేవతని ధ్యానం చేస్తున్నావు, ఆ కృష్ణుణ్ణి ప్రత్యక్షమయ్యాను, వరం వరయ, వరం కోరుకు అన్నట్ట. అనగానే అప్పుడు కళ్ళు విప్పి చూశాడు ఆయన. ఎదురుగుండా దివ్యమంగళ విగ్రహం శ్రీకృష్ణుడిది కనపడింది. పులకించిపోయాడు ఆయన, ఆనందభరితుడైపోయాడు. ఓహో, ఏ జన్మలో ఏ పుణ్యం చేశాను, ఈ జన్మలో తపస్సు చేసిన కొంచెం కాలానికే శ్రీకృష్ణ దర్శనమయ్యింది. పండితులు వేలాది సంవత్సరాలు తపస్సు చేసి ఆయన కాలి కింద ఉండే ఇంత దుమ్ము చూడాలనుకుంటారట, అయినా వాళ్ళకి ఆయన అరికాలి కింద ఉండే దుమ్మే కనపడదు, ఇక ఆయనేం కనపడతాడు. అటువంటిది అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, పరబ్రహ్మ స్వరూపుడు, దివ్యానంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు కేవలం స్వల్పకాలంలో, కొద్ది కాలంలో దర్శనమివ్వడంతో ఆయనకి చాలా ఆనందం కలిగేసింది. ఏం చెయ్యాలో తెలియలేదట, కాళ్ళ మీద పడిపోయాడు. ప్రభో, ఆత్మనిష్ఠుణ్ణి నాకు దర్శనమిచ్చావా అన్నట్ట. నాయన వరం కోరుకోమంటున్నాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. మళ్ళీ వరం అంటున్నావు స్వామి, వరాలు కోరుకోవడం వల్ల మానవుడు పతనం అయిపోతాడు. ఈ వరాల వల్ల వచ్చే లాభం ఏమున్నది, ఏదో చిన్నో చెత్తకో పదవి కోరతాం, ధనం కోరతాం. ఇవాళ ఉండి రేపు పోయే పదవుల వల్ల, ఈ ఐశ్వర్యం వల్ల, ఈ లోకంలో ఉండే భూముల వల్ల, ఈ సంపదల వల్ల నాకేమీ కోరికలు లేదు, నాకు ఆనందం లేదు, వాటిలో నాకు ఏ సుఖం లేదు, ఆఖరికి మోక్షం కూడా వద్దు. మహాత్మా, నాకు ఒక్కే ఒక్క కోరిక ఉంది, నీ పాదపద్మాలు నిత్యం ధ్యానం చెయ్యాలి. అసలు వైష్ణవులు భక్తులు అలాగే కోరతారట. మనకి భాగవతంలో కూడా, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యమును నితాంతాపారభూత దయయును తాపసమందారా నాకు దయ చేయగదే. నిత్యం నీ పాదాలు సేవించాలి, నీ పాదాలను ధ్యానం చెయ్యాలి. ఎవరు నీ పాదార్చన చేస్తారో వాళ్లతో స్నేహం కావాలి, నిత్యం తరగని భూతదయ కావాలి. ఓ తపస్సులకు కల్పవృక్షం వంటి కృష్ణ నాకిమ్మన్నాడు ఆయన. అందుకే నేను ఏమంటున్నాడు, నీ పాదాల మీద నాకు దాస్యభక్తి కావాలి, నాకు ఇంక వేరే కోరిక లేదు, ప్రసాదించు ఈ వరం నాకు ఇయ్యి. ఓ మహాత్మా, నిత్యం కృష్ణ అంటూ నిన్ను ధ్యానం చెయ్యాలి, ఈ భాగ్యం ప్రసాదించమన్నట్ట. శ్రీకృష్ణ పాద సేవ తప్ప, భక్తి తప్ప ఇంకా ఏమీ అక్కర్లేదు ఆయనకి. ఎంత వైరాగ్యం అది! నిజమైన జ్ఞానులు, నిజమైన భక్తులు కోరుకునేది అదే. వాళ్ళకి ఈ సృష్టిలో ఏ వస్తువుతోటి సంబంధం లేదు. మెచ్చాడు పరమాత్ముడు, నీలాంటి ఏకాంత భక్తులు కోరుకునే దివ్య వరాలు ఇవి. మీరు వస్తు వ్యామోహం లేకుండా ఉంటారు, అద్భుతమైన బ్రహ్మ పదవి లాంటి పదవులు కూడా వద్దని అంటూ ఉంటారు. సంతోషం నాయన, కానీ నీకు శాశ్వతమైన భక్తి కలగాలి అంటే నువ్వు నేను చెప్పిన పని చెయ్యాలి. పెళ్ళి కానివాడు కర్మాచరణకి పనికిరాడు. వివాహం చేసుకుని కొంతకాలం పాటు భార్యతో పాటు గృహస్థాశ్రమంలో ఉండు, ఏకాంత భక్తితో నన్ను మాత్రం సేవిస్తూ ఉండు. నీ భార్యాభర్తల సంబంధం కనుక జాగ్రత్తగా నిలబడితే తొందరగా మోక్షం వస్తుంది, లేదా నువ్వు మళ్ళీ తపస్సు చేయవలసి వస్తుంది. హఠాత్తుగా మోక్షం ఇమ్మంటే ఇవ్వను, నిత్యం నా పాదభక్తి అంత తేలిక కాదు అంచేత కృష్ణ అనుకుంటూ ఉండు, సంసారంలో ఉండాలి. సంసారాన్ని విడిచిపెట్టి ప్రతి వ్యక్తి సన్యాసం పుచ్చుకుంటే లోకమేమైపోతుంది. అందుకే బధిర పంగ్వంద భిక్షుక బ్రహ్మచారి జటి పరివ్రాజకాతి తిక్షపణ కావధూత కాపాలికాధ్యనాదులకు గాన భూసురోత్తమ గారహస్యమునకు సరి అన్నారు అల్లసాని పెద్దల గారు. ఈ లోకంలో గృహస్థాశ్రమంలో మానవులు కొంతమంది అయినా ఉండకపోతే ఎంతోమందికి దిక్కుండదు. చెవిటివాళ్ళు, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, మోగవాళ్ళు, భిక్షుకులు, బ్రహ్మచారులు, జటాధారులు, సన్యాసులు, యతులు, క్షపణకులు, అవధూతలు, కాపాలికులు, ఇంకా దిక్కులేని అనాథులు ఎంతోమంది ఉన్నారు. వీరందరికీ భోజనం పెట్టి ఆదరించి లోకాన్ని నడిపించేటటువంటి వాళ్ళు ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్లే. కాబట్టి గార్హస్థ్యానికి సరివచ్చేటటువంటి ధర్మమే లేదన్నారు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు చెట్టు కింద పడుకున్నవాడు, అదే సన్యాసం పుచ్చుకున్నవాడు చెట్టు కొమ్మ మీద పడుకున్నవాడు. నిద్ర వచ్చిందని చెట్టు కొమ్మ మీద పడుకున్నట్టు ఒకడు డామని దొల్లి కింద పడ్డాడు. చెట్టు కొమ్మ ఎంత ఉంటుంది, దాని బతికి ఎంత ఉంటుంది. కాబట్టి పెట్టగోడ మీద పడుకుని ఈ మధ్యకాలంలో ఒక ఊరిలో ఒక ఆయన ఆ గోడ మంచి కింద పడిపోయాడు, వెన్నుపూస విరిగిపోయింది. కాబట్టి పెట్టగోడల మీద,
చెట్ల మీద పడుకుంటే మనం పెట్టలమా వాటి మీద పడుకోవడానికి, డామ్మని కింద పడతాం. సన్యాసాశ్రమం అటువంటిదట. సన్యాసాశ్రమంలో ఉన్నవాడికి ఏదైనా కోరిక పుట్టిందో వాడు సర్వనాశనం అయిపోతాడు, వాడి వల్ల వాడిని ఆశ్రయించుకుని వాళ్ళు నశించిపోతారట. అలాగని కోరికలు లేకుండా సన్యాసాశ్రమంలో ఈ కలియుగంలో ఎవడుండగలడు వాడి మొహం? అంచేత అసత్యం అది. అందువల్లే కలియుగంలో సంపూర్ణమైన సన్యాసే లేడు పొమ్మన్నాడు వేదవ్యాసులు వారు. మీకు సుస్పష్టంగా భగవద్గీత ఉంటే చూసుకొని ఇంటికి వెళ్ళాక అందులో కృష్ణుడు చెప్పాడు, సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. సన్యాసి కర్మయోగి ఇద్దరు నిజానికి గొప్పవాళ్ళు. ఆ ఇద్దరిలో కూడా సన్యాసి కంటే కర్మయోగి ఈ గృహస్థాశ్రమంలో సక్రమంగా కర్మాచరణ చేసే భక్తితో ఉండేవాడు గొప్పవాడు. ఎందుకో ఆయనే చెప్పాడనమాట, సన్యాసి దగ్గర ఉన్నది ఏంటంటే కఠోర నియమంతో ఉండాలి. వాడు పచ్చికూరలు తినాలంటే అదే తినాలి, కానీ ఆ సమయంలో ఎదురుగుండా మంచి బందర్ లడ్డు ఎవడో పెడతాడు, ఓహో అనిపించిందా, వీడు మళ్ళీ నరకానికి వెడతాడు. ఆయన ఏం చిన్న చిన్న విషయాలకు కూడా అంతే, వీడికి డబ్బు పెచ్చ పట్టుకు ఈ కలియుగంలో సన్యాసులకు కూడా డబ్బు పెచ్చే కదా, అందరికీ అన్ని రకాల పెచ్చలు వస్తాయి, దాంతో వీడు మళ్ళీ భ్రష్టుడు అయిపోతాడు. అప్పుడు ఏమవుతుంది వీడి పరిస్థితి? ఎక్కడో మహానుభావులైన అవధూతలు కొద్ది మంది ఉంటారు, వాళ్ళని పక్కన పెడితే ఎక్కువ మంది సన్యాసులు ఈ కలియుగంలో ధనవాంఛ వస్తువాంఛ లేకుండా ఉండలేరు. ఎంచేదంటే ఇది కలిప్రభావం. ఈ కలియుగంలో మహానుభావులు కూడా ఇక్కడ పుడితే వాడిలో కూడా ఏవో వాంఛలు వస్తాయి. అటువంటి అప్పుడు గృహస్థాశ్రమంలో ఉంటే పతనం కాడు, సన్యాసాశ్రమంలో ఉంటే పతనం అయిపోతాడు. అందుకని సన్యాసి చెట్టు కొమ్మ మీద పడుకున్నవాడు, ఏదన్నా కోరిక పుట్టడం వల్ల ఆ చెట్టు కొమ్మ మించి కింద పడిపోయిన వాడు ఎలా పడిపోయి చచ్చిపోతాడో అలా భ్రష్టుడైపోతాడు. అదే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు నేల మీద పడుకున్నవాడు, నేల మీద పడుకున్నవాడు దొల్లుతాడు తప్ప పతనం అవ్వడు. దొల్లడం వల్ల వచ్చే నష్టం కొంచెమే, అదే కింద పడితే పతనం ఎక్కువ. అందువల్ల నీవు నా మాట విను, గృహస్థాశ్రమం సేకరించు, ఆ తర్వాత చక్కని మంత్రాన్ని నీకు ఉపదేశిస్తా. ఎందుకు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలో చెప్పారు. మానవుడు పుణ్యం చేస్తే ఆ పుణ్యం వల్ల భోగములు వస్తాయట, పుణ్యం వల్ల ఐశ్వర్యం వస్తుంది, పుణ్యం వల్ల రకరకాల వస్తువు వాహనాది భోగాలు వస్తాయి. ఈ పుణ్యం అనుభవించాలి. అనుభవించడం అంటే ఇదిగో ఈ వాహనాలు ఎక్కి తిరగడమో లేకపోతే సంపదల్లో బాగా తేలియాడమో ఇవన్నీ చేసి అనుభవించేస్తే ఈ పుణ్యం నాశనం అయిపోతుంది. మనం ఇవాళ భోగాలు అనుభవిస్తూ ఉంటే సంతోషపడకండి, మన పుణ్యం క్షీణిస్తోంది. మళ్ళీ భోగాలు కావాలంటే మళ్ళీ పుణ్యం చేయాలి. కానీ జ్ఞానులు ఏమంటారు, పుణ్యం అంతా అనుభవించడం ద్వారా క్షీణించాక మోక్షం కావాలి, ఇక మళ్ళీ భూమి మీదకి రాకూడదు. ఆ రాకుండా ఉండడానికి దివ్య మంత్రానుష్ఠానం చెయ్యాలి. నీకు కూడా గృహస్థాశ్రమంలో భోగములు అనుభవించి పుణ్యం క్షయమయ్యాక నీకు దివ్య మంత్రం ఇస్తా, ఆ మంత్రంతో నువ్వు మోక్షం పొందవచ్చు, నా దాస్యభక్తి నీకు లభిస్తుంది పో అన్నాడు. అప్పుడు ఆయన సంతోషపడి, మరి చక్కని భార్య కావాలంటే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే బ్రహ్మదేవుడు వచ్చాట. ఆ విష్ణుదేవుడి యొక్క అనుజ్ఞ వల్ల బ్రహ్మదేవుడు పితృలోకంలో ఉండే మానసి అనే ఒక కన్యని పట్టుకొచ్చి ఇతనికి ఇచ్చాడు. ఆమె వివాహం చేసుకున్నాక ఆమెతో కొద్ది రోజులు తిరుగుతూ ఉండగా ఒకనాడు ఈ అశ్విని దేవతలు ఆమెకు వరమిచ్చారు. ఆ మానసి గర్భం ధరించింది. అదిగో మానసి కుమారుణ్ణి కన్నది, వాడికే కళ్యాణమిత్రుడు అని పేరు పెట్టారు. ఆ పిల్లవాడి పేరు వింటేట చెప్పారు, తస్య స్మరణ మాత్రేణ అశనిపాత భయ దూరం భవేత్ అని. అతని పేరు విన్నంత మాత్రం చేతనే పిడుగుపాటు వల్ల వచ్చే భయం తొలగిపోతుంది, ఆ భయం దూరం అయిపోతుందిట, భయ నివారణం అన్నారు. అది సాధారణంగా పిడుగులు ఇళ్ల మీద పడతాయి కొంతమందికి, పిడుగుపాటు వల్ల ఇద్దరు మృతి అంటారే, అలాంటి మృతులు మనకుండవు కళ్యాణ మిత్రుడు అని అతన్ని తలుచుకుంటే. బంధుజనులు దూరంగా ఉన్న వాళ్ళకి కూడా నిత్యం ఇతని మంత్రం చదివితే ఓం కళ్యాణమిత్రాయ నమః అని అతని నామాన్ని జపిస్తే దూరంగా ఉన్న బంధువులు కలుసుకుంటారు. కొంతమంది భార్యాభర్తలకు పెళ్ళి అవుతుంది, భార్య అమెరికాలో ఉద్యోగం చేస్తుంది, భర్త మలేషియాలో ఉద్యోగం చేస్తాడు, అక్కడి నుంచి రోజు ఇద్దరు తగాదా కలుసుకోలేరు, జీవితం దిక్కుమాలింది. అలాంటి సంబంధాలు చాలా ఉన్నాయి. పెళ్ళయిన తర్వాత అమెరికా సంబంధం చేశారు ఒక అమ్మాయికి పాపం, అమెరికాలో మకాం పెట్టారు. ఈ అమ్మాయికి మరి శాశ్వతంగా వీసా రాదు కదా, మూడు నెలలు ఎంతో ఇమ్మిగ్రేషన్ ఇచ్చారు అక్కడ, ఆ టెంపరీ వీసా. మూడు నెలలు మర్చిపోయి అమ్మాయి ఏం చేసింది, ఇంకో 10 రోజులు ఎక్కువ ఉండిపోయిందిట, మూడు నెలలు దాటిపోయినా ఏమవుతుంది లేనని. అమెరికా వాళ్ళకు పిచ్చుంది, పొరపాటు కూడా వాడు పర్మిషన్ ఇచ్చింది, డేటు దాటి ఒక్కరోజు అక్కడ ఉంటే మళ్ళీ జీవితంలో వాడు అమెరికాని అనేవాడు. ఇప్పుడు ఆ పెళ్ళం అక్కడికి వెళ్ళలేదు, ఆ మొగుడే అమెరికా నుంచి ఇక్కడికి రావాలి, ఈ విడిచిపెట్టలేరు, అక్కడ ఉండలేరు. రోజు బాబు మేము పొరపాటే చేసాం ఇంక మీద చెయ్యమని అర్జీలు పెట్టుకుంటారు వాడు వేసేవాడు. ఈ ఏమిటి కర్మయోగం? అమెరికా 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 అనుకుంటూ వెళ్ళిపోవడం, పరిగెత్తుకు వెళ్ళాక నానా బాధలు పడ్డాం. అమెరికా ఏముంది అక్కడ, మురికి దక్క. ఏదో ఉంటాయి కొన్ని లాభాలు, కానీ శాశ్వతంగా అక్కడ ఉండాలనుకుంటే వచ్చే ఇబ్బందులు ఇవన్నమాట. ఇదిగో అలాంటి వాళ్ళకి ఈ మళ్ళీ కలిసే యోగం ఈ మంత్రాల వల్ల వస్తాయి, బంధుజన ప్రాప్తి కలుగుతుందన్నారు. ఈ కళ్యాణ మిత్రుడు అశ్విని కుమారుల అనుగ్రహం వల్ల జన్మించడం వల్ల ఈ సుతపుడికి కోపం వచ్చింది. ఏమే నువ్వు బయటికి వెళ్ళి గర్భం ధరిస్తావా, దేవతలైనా ఇంకోటినైనా నాకు అనవసరం అని ఆవిడ వదిలేశాడు. ఆ వదిలేయడం మనం ఇంత పూర్వం చెప్పుకున్నాం. ఆవిడ బాధ కలిగి, నేను కేవలం దేవతానుగ్రహంతో సద్యోగర్భం పొందితే అది దోషమే ఉన్నది, అయినా నువ్వు నన్ను శపించావు కాబట్టి ఎప్పటికైనా నువ్వు నాలో స్నానం చేసేంత గొప్పదాన్ని అవుతానని శివుడి గురించి తపస్సు చేసింది. ఆ పుణ్యాత్పురాలు గోదావరి నదిగా మారిపోయింది. ఆ నదీ జలాలు ఇవాళ్ళకి కూడా సమస్త లోకాలకి అన్నం పెడుతున్నాయి, పవిత్రం చేస్తున్నాయి. ఆ నదీ జలాలని ప్రవాహాన్ని ఇష్టం వచ్చినట్టు ఎవడబడితే వాడు మారిస్తే వాళ్ళకు కూడా నరకం వస్తుందన్నారు. నదుల యొక్క మార్గాన్ని మనం స్వేచ్ఛని అరికట్టకూడదు, ఆనకట్టలు కట్టడం న్యాయమే. వాటిని అటు ఇటు ఇటు అటు ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టుల పేరుతో మారిస్తే అది కూడా ద్రోహం పొమ్మన్నారు. నేను చెప్పలేదు బాబు, ఈ పురాణాల్లో చెప్పారు. ఆ తరువాత ఈ కళ్యాణ మిత్రుడు ఈ విషయం తెలుసుకున్న అశ్విని కుమారులు పరిగి పొరుగులు వచ్చి, ఏమయ్యా సుతప, ఎంత పొరపాటు చేశావు, మేము వరమిచ్చాం, దేవతలం వరమిస్తే దోషమేమిటి, ఆ కుమారుడు నీ కొడుక్కిందే లెక్క ఆవిడ అనవసరంగా త్యజించావు అన్నారట. చి, నా భార్యకి సంతానం ఇచ్చిన దుర్మార్గులు, మీరు వైద్యులు కాదు, మీకే రోగం వచ్చుగాక అని వ్యాధిగ్రస్తులు అయిపోండి అని వాళ్ళని శపించేశాడు. అశ్విని దేవతలు కూడా చివరికి రోగిష్టి వాళ్ళు అయిపోయారు. వాళ్ళకి యజ్ఞంలో భాగం ఉండదని శపించాట పైగా, మిమ్మల్ని ఇంద్రుడు యాగానికి అనర్హులనుగా ప్రకటిస్తాడు, యజ్ఞములో ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదన్నమ అని ఇంద్రుడిని పిలుస్తారు, తక్కిన దేవతల్ని పిలుస్తారు, మీ ఇద్దరిని మాత్రం పిలవరు, మీకు స్వామపానం ఇవ్వరు, ఈ రకంగా యజ్ఞానికి కూడా మీరు అనర్హులైపోయారు అని చెప్పించాట. తర్వాత కొడుకుని మాత్రం తీసుకెళ్ళాట, భార్యని త్యజించాడు, అశ్విని దేవతలు తిట్టాడు, కొడుకుని మాత్రం వాడి దేవతాపుత్రుడు కనుక వాడిని జాగ్రత్తగా తనతో పట్టుకెళ్ళాడు. తన ఇంటికి తీసుకెళ్ళి అతనికి ఉపనయనాదులు చేసి సమస్త శాస్త్రాలు బోధించాడు. తర్వాత అశ్విని దేవతలు సూర్యుడి దగ్గరికి వెళ్ళారు. నాన్నగారు, మేము దేవతలకు వైద్యం చేసేవాళ్ళం, మాకే రోగం వచ్చింది, మా కర్మ కాలింది, మేము ఏం చెయ్యాలని అడిగితే, అప్పుడు ఆయన అన్నట్ట, ఈ శాపం నేనివ్వలేదు, అసుతపుడు ఇచ్చాడు, ఎవడిచ్చాడో వాడి దగ్గరికే వెళ్ళాలి, ఎవడి వల్ల మీకు కష్టం వచ్చిందో అతని పాదాల మీద పడదాం, ఆయన సామాన్యుడు, కృష్ణ భక్తుడు, కృష్ణుడిని తపస్సు చేసి మెప్పించిన వాడు, ఆయన అనుజ్ఞ లేకుండా మీరు ఆయన భార్యకి పిల్లలు ఇవ్వడం తప్పే కదా, దోషం మీది, అంచేత నడవండి అని వాళ్ళని వెంట పెట్టుకుని సూర్యభగవానుడు స్వయంగా సుతప ప్రజాపతి దగ్గరకు వచ్చారు. ఓ మహర్షి, విష్ణు సమాన తేజస్వి, భారద్వాజ వంశోద్భవ, నిజమైన బ్రాహ్మణ దేవతవు నీవు, ఏదో నా కుమారులు తెలియక అపరాధం చేశారు, క్షమస్వ క్షమస్వ విప్ర వంశ సముద్భవాగా, క్షమ భిక్ష పెట్టు, క్షమించు ఓ విప్రోత్తమ, శ్రీహరి నీ రూపంలో జన్మించాడయ్యా, ఎవడు నిరంతర పురాణాలు ప్రవచన చేస్తాడో, ఎవడు సద్భక్తితో ఉంటాడో, ఎవడు శాస్త్ర విధిని నడుచుకుంటాడో అటువంటి బ్రాహ్మణుడు సాక్షాత్తు శ్రీహరి అట. తక్కిన వాళ్ళు జన్మతః బ్రాహ్మణులే కానీ వాళ్ళు బ్రాహ్మణులతో సమానులు కారు. అందుకని ఇక్కడ ఏమని చెప్పాడు సుస్పష్టంగా, సంతోషంతో ఉండేవాడు, మంచి పాండిత్యంతో శాస్త్ర ప్రకారం నడుచుకునేవాడు, హరిభక్తితో ఉండేవాడు అటువంటి సద్బ్రాహ్మణుడి రూపం శ్రీహరే, వాడు విష్ణుస్వరూపుడే. ఆ బ్రాహ్మణోత్తముడు సంతోషం పొందితే నారాయణుడు తృప్తి పొందుతాడు. అందుకే అటువంటి వాడికి దానం చెయ్యాలని, అతని పాదాలకు నమస్కారం చెయ్యాలని శాస్త్రాలు చెబుతున్నాయి. నారాయణుడు సంతోషం పొందితే సమస్త దేవతలు సంతోషం పొందుతారు. ఇక్కడ చాలా గొప్ప మాట చెప్పాడు సూర్యుడు అంటున్న శ్లోకాలు ఇవి. గంగానదికి సాటి వచ్చే తీర్థం లేదట ఈ సృష్టిలో, శ్రీకృష్ణుణ్ణి మించినటువంటి దైవం లేడట, శంకరుడి కంటే గొప్ప వైష్ణవోత్తముడు లేట, భూదేవి కంటే గొప్ప సహనశీల లేదట, సత్యం కంటే గొప్ప ధర్మం లేదట, పార్వతీదేవి కంటే గొప్ప ఇల్లాలు లేదుట, దైవ సమానుడైనటువంటి వ్యక్తి కంటే గొప్ప బలవంతుడు లేట, పుత్రుడి కంటే మానవుడికి ప్రియతముడు లేడట. పుత్రుడి కంటే ప్రీతినిచ్చేవాడు ఎవడుంటాడు? ఈ బయట వాళ్ళందరూ, గురువుగారు మీరంటే మాకు ఇష్టం అంటాం కానీ ఇంట్లో వాళ్ళు కొడుక్కే 1000 రూపాయలు వాడికి ఇస్తారు, కానీ గురువుగారికి 1 రూపాయి బారేస్తారు, అది కూడా ఇస్తే వచ్చి లేకపోతే లేదు. కాబట్టి అసలు ప్రీతిపాత్రుడు అంత పుత్రుడే పొమ్మన్నారు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణే శుభవస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.